వెల్కమ్ టు భక్తి శాస్త్రి కోర్స్ ఫర్ సెకండ్ లెసన్. అందరూ కూడా రెండవ పాఠం, భక్తి శాస్త్రి పాఠానికి ఆహ్వానము. మనము చివరి వారంలో ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నాం? మనము 1 నుంచి ఇప్పుడు 13 నుంచి 14 to 23 14 శ్లోకం నుంచి 23 శ్లోకం వరకు ఈరోజు నేర్చుకుంటాం. ఇంతకుముందు మీరు చాలా మంది ఆ శ్లోకాలు చదవలేదు, ఈ గ్యాప్ లో చదివినారా? అంతా బాగా చదివారా? ఎందుకంటే ఆ రోజు మీకు చదివేది మొదటి రోజు కాబట్టి కొద్దిగా అవగాహన లేక చాలా మంది 4 శ్లోకాలు 5 శ్లోకాలు 6 శ్లోకాలు కంప్లీట్ చేశారు. మిగిలిన శ్లోకాలు కంప్లీట్ చేశారు అందరూ? ఎంతమంది 13 శ్లోకాలు కంప్లీట్ చేశారో చేతులు పైకెత్తండి. వెరీ గుడ్. నువ్వు చదవాలన్నా సర్వీస్ ఎక్కువ ఉందా? అచ్చా ఓకే. తర్వాత నువ్వు క్లాస్ తర్వాత నన్ను కలువు, ఎక్కడ టైం ఇవ్వాలో నీకు చెప్తాను చదువుకున్న టైం. ఓకే. ఈరోజు మనము 14 శ్లోకం నుంచి 23 శ్లోకం వరకు నేర్చుకుంటాము. ఇంకోటి ఏమంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, భక్తి శాస్త్రి అంటే ఇక్కడ మనం చదివేసి డ్రామాలు వేసి వెళ్ళిపోయేది కాదు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ బాగా చదవాలి. ఆ రోజు లెసన్ ని ఆ వారమంతా కూడా బాగా చదవాలి, బాగా అవగాహన చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, మన జీవితంలో ఆచరించాలి, శ్లోకాలు నేర్చుకోవాలి. మొదటి అధ్యాయంలో మొదటి లెసన్లో మొదటి శ్లోకం అందరికీ వచ్చిండాలి. వీళ్ళకందరూ కూడా కార్డులు ఇస్తే బాగుంటుంది. పేర్లు మనకు గుర్తులేదు కదా, కార్డ్స్ ఐడి కార్డ్స్ పేరు ఇచ్చేసేయండి అందరికి. నెక్స్ట్ క్లాస్కి మీరు ఇస్తారు. నేనా మొదటి శ్లోకం చెప్పు, ధర్మక్షేత్ర కృషి. ఎస్, నువ్వు అర్థం చెప్పు, నేను పక్కన అర్థం చెప్పు. అర్థం మీనింగ్. వెరీ గుడ్, వండర్ఫుల్. సరే, కాబట్టి ఈ మొదటి లెసన్లో మొదటి శ్లోకము అందరికీ వచ్చినాలి. తర్వాత రెండవ లెసన్లో శ్లోకాలు ఇంపార్టెంట్ శ్లోకస్ ప్రభు చెప్తారు, మళ్ళీ మీరు నేర్చుకుందరు. టెస్ట్లో కూడా ఇది అయిపోయిన తర్వాత పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ బుధవారం మీకు వస్తామంటే ఫస్ట్ అవర్లో టెస్ట్ రాయాల్సి వస్తుంది. ఆ టెస్ట్లో 2 శ్లోకాలు తప్పనిసరిగా రాయాలి. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. అర్థమైంది కదా? వ్యాసం ఉంటుంది, ఎసెన్స్ అంతా కూడా రాయాలి. ఎందుకు ఇవంతా అంటే మీరు ఆలోచించే బయట మాదిరి ఎగ్జామ్స్ కాదు ఇవి. ఎందుకు ఎగ్జామ్స్ అంటే మన యొక్క తెలివితేటలను ప్రదర్శించేదానికోసం కాదు ఎగ్జామ్స్ అంతా కూడా. మనము ఆ విధంగా ఎగ్జామ్స్ అన్నా చదువుకుంటాం, లేకపోతే చదవం. పరీక్ష ఉందని చెప్పి ఏం చేస్తాం? బాగా చదువుతాం. అందుకనే సంతేగాని మిమ్మల్ని ఏదో పరీక్షించాలని కాదు. పరీక్ష అనేది పరీక్షించేదానికోసం కాదు, శాస్త్రాల్ని అర్థం చేసుకునే దానికోసం. కాబట్టి పరీక్ష ఇంకా గంట ఉందనంగా ముందుగా చదివేది ఏం చేయొద్దండి, ఆ వారం అంతా కూడా చదవండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా గంట పరీక్ష ఉందంటే అప్పుడు ఎత్తుకుని బుక్ భగవద్గీత ఎత్తుకుని సీరియస్ గా చదువుతుంటారు కాకుండా ఆ రోజంతా, ఇప్పుడు లెసన్ అయిపోతుంది 2 లెసన్ కూడా, ఈ వారమంతా ఏం చేస్తారంటే మొదటి లెసన్ 2 లెసన్ బాగా చదవండి, దాంట్లో ఏముంది అర్థం చేసుకోండి. క్వశ్చన్స్ అంతా కూడా ఆధ్యాత్మికంగా ఉంటాయి కాబట్టి మనకు మెయిన్లీ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ వారమంతా కూడా దీని మీద, ఇప్పుడు భగవద్గీత పెట్టుకోండి, ఈ యొక్క లెసన్ ప్రభుపాద గారికి లెక్చర్ పెట్టుకుని చదవండి బాగా. రోజు 1 అవర్ చదవండి. చదివేది కూడా నేర్పించారు కదా గట్ట చదవాలి అనేది. ఎందుకంటే మనకు చదివేది బయట చదివింటాము, ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత చదివేది కూడా చిన్నగా మర్చిపోతాం మనం. అందుకనేసి ఎట్లా చదవాలి, ఏమి ప్రశాంతం కూర్చొని డిస్టర్బెన్స్ లేకుండా ఒక చోట కూర్చొని చదివేటప్పుడు చదవడం అంతే, మనకు వేరే పని ఏం చేయొద్దండి. అర్థమైంది కదా? కాబట్టి కూర్చొని 1 అవర్ కేటాయించుకోండి, మీరు ప్లాన్ చేసుకోండి టైంని, ఏ టైంలో ఏం చేయాలనేసి. ఆ టైం ప్రకారము డిసిప్లిన్ గా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ టైంని ప్లాన్ చేసుకోండి. ఏ టైంలో సాధన, ఏ టైంలో సర్వీసు, ఏ టైంలో రెస్ట్, ఏ టైంలో చాంటింగు, ఏ టైంలో రీడింగు, ఏ టైంలో శ్లోకాలు నేర్చుకోవాలి అనేది మీరు ప్లాన్ చేసుకుని దాని ప్రకారం చేయండి. బాగా జీవితం అనేది బాగుంటుంది. లేదనుకో ఒకరోజు చదువుతాము, 4 రోజులు చదవము, మళ్ళీ ఒకరోజు అర్ధ గంట చదువుతాము, ఒకరోజు 10 నిమిషాలు చదువుతాము, ఒకరోజు శ్లోకం నేర్చుకుంటాము, ఇంకోరోజు శ్లోకం నేర్చుకోము. అట్లా చేద్దాం. శ్లోకం నేర్చుకుందానికి ఒక స్లిప్ లో రాసి జోబులు పెట్టుకోండి, జోబులో స్లిప్ తీసుకుని చదువుకుంటా ఉండేది. టీచింగ్ లో కూడా మీరు అదే శ్లోకం చెప్పచ్చు వచ్చే పిలిగ్రిమ్స్ కి. నేను అట్లా చేసాను, గోవింద చదువుల్లో ఉన్నప్పుడు ఒక చిన్న స్లిప్ రాసి జోబులు పెట్టుకునేవాడిని. వచ్చిన వాళ్ళకంతా అదే శ్లోకం చెప్పేది. అర్థమైంది కదా. అప్పుడేమవుతుంది, ఆ రోజంతా ఒక రోజంతా ఒక శ్లోకాన్ని పట్టుకుంటే ఆ శ్లోకం మనకి వచ్చేస్తుంది. రోజుకో శ్లోకం అది సంవత్సరానికి ఏది 365 ఓకే 60 తీసేయి. జన్మాష్టమి అట్లా బిజీలో ఉంటాం మనం, 300 తీసుకో. 2 సంవత్సరాల్లో 700 శ్లోకాలు ప్రభుపాద ఇంపార్టెంట్ శ్లోకాస్ అంతా కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు ఆ పని చేయండి, నేను మీ జోబులు చెక్ చేస్తాను. ఇంకా దాంట్లో స్లిప్ కనిపించాలి, నాకు ప్రసాదం కనిపించకూడదు. ఓకే, కాబట్టి ఇంకా ఎందుకంటే బ్రహ్మచారి అంటే స్టడీ, శ్లోకాలు నేర్చుకో. అప్పుడు జీవితం అనేది అధ్యాత్మ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. లేదనుకో, మనం ఆసుపత్రిగా చేసామనుకో, ఎప్పుడంటే ఇప్పుడు ఒక టైం లేకుండా, ఒక సాధన లేకుండా, ఒక శాస్త్ర పఠనం లేకుండా, శ్లోకాలు నేర్చుకోకుండా అదంతా ఆనందకరంగా మనకు ఉండదనమాట. మీకేం కావాలన్నా గైడెన్స్ మేము ఉన్నాం ఇక్కడ, మీరు తీసుకోండి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ వచ్చి చెప్పండి. మీకు ఆరోగ్య సమస్య ఉన్నా కానీ, మానసిక సమస్య ఉన్నా కానీ, సేవలు ఏదైనా సమస్య ఉన్నా కానీ, సాధనలు ఏదో సమస్య ఉన్నా కానీ, చదువుకునే టైం ఏదైనా లేకుండా ఉన్నా కానీ నాకు చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను నాకు. ఓకే, అయితే బాగా ప్రశాంతంగా భక్తి చేసుకుంటూ ఆధ్యాత్మికంగా బాగా అభివృద్ధి చేయడం కోసము ప్రయత్నం చేయండి. శ్లోకాస్ నేర్చుకోండి, లేదంటే కన్నా మళ్ళీ పెద్దవాళ్ళు అయిన తర్వాత అసలు నేర్చుకోలేము. ఇప్పుడైతే షార్ప్గా ఉంటుంది మైండ్, టక్క నేర్చుకునేస్తాం అనమాట. ఇంకా ఆధ్యాత్మికంగా పెరిగే ముందు మనకు బాధ్యతలు పెరుగుతాయి కదా, ప్రచారం అంతా కూడా. అప్పుడు టైం ఉండదు. ఇప్పుడు శ్లోకం నేర్చుకోవాలంటే నాకు నేర్చుకోవాలని ఉంది, నేను జబ్బులు ఎప్పుడు నాకు స్లిప్ పెట్టుకుంటాను నేను, అయినా టైం అనేది దొరకడం లేదు. నాకు ఒక 10 సంవత్సరాలకు పనులున్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాల వరకు చేసినా కానీ పనులున్నాయి అనమాట, అన్ని పనులున్నాయి. కాబట్టి ఇప్పుడు మంచి అవకాశము, నేర్చుకోండి. ఇంకా మానసికంగా మీకేం ఒత్తిడి అంత లేదు కాబట్టి, ప్రెజర్స్ అంటే సర్వీస్ ప్రెజర్స్ కూడా అంతేమీ హెవీగా లేదు కాబట్టి చేసుకోవచ్చు అనమాట. ఓకే, టుడే విల్ గివ్ బిగ్ క్లాప్ టు తరుణ్. ఇట్ కేమ్ పర్ఫెక్ట్లీ ఫర్ భక్తి శాస్త్రి. ఎవరు లేట్ కావచ్చు వాళ్ళకంతా క్లాప్స్ కొట్టి ఆహ్వానిస్తాం మనం ఇంకా. ఓకే, తర్వాత ఈరోజు మనము 2వ లెసన్ స్టార్ట్ చేస్తున్నాము. 14వ శ్లోకము కవికృష్ణ ప్రభు చదువుతాడు, అందరూ చెప్పండి. నాకు భగవద్గీత ఇవ్వలేదు.
తపాశ్వేతర్యుక్తై మహతి సందంతే స్థితో మాధవ.
నువ్వు కదా, నువ్వు చదువుతా చెప్తాను నేను.
తపాశ్వేతర్యుక్తే మహతి స్పందతే స్థితో తపాశ్వేతర్యుక్తే మహతి స్పందతే స్థితో మాధవా పాండవశ్చైవ్యా దివ్యో శంకో ప్రదద్యుత్మం. మాధవా పాండవశ్చైవా దివ్యో శంకో ప్రదద్యుత్మం. ఎదటి పక్షమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇరువరును తెల్లని గుర్రములు పొంచబడిన మహారథమునందు ఆశీనులైన వారై తమ దివ్య శంఖములను పూరించిరి.
పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మారుకోదరః. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమునిడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమునిడి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడును, కనకార్యములను చేయవాడును అగు భీముడు పౌండ్రమునిడి తన మహాశంఖమును దేను.
అనంత విజయం రాజా కుంతి పుత్ర యుధిష్ఠర నకుల సహదే వచ్చ సుగోషమణి పుష్పక కాశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారత దుష్టదుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చ పరాజిత ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వశః ప్రతివిపతే సౌభద్రచ్చ
మహాబాహు
శంఖం దద్మం పృథక్ పృథక్
శంఖం దద్మం పృథక్ పృథక్.
ఓ రాజా, కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనుడి తన శంఖమును పూరించగా నకులుడు సుఘోషమనే
రాజేశ్వరికి బిగ్ క్లాప్ అయింది.
ఓ రాజా, కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనేడి తన శంఖమును పూరించగా నకులుడు సుఘోషమనేడి శంఖమును సహదేవుడు మణిపుష్పకమనేడి శంఖమును పూరించిరి. గొప్ప నిలుకాడైన కాశీరాజు యోధుడైన శిఖండి దుష్టదుమ్నుడు విరాటుడు జయంపరా నటువంటి సాత్యకి ద్రుపదుడు ద్రౌపది తనయులు గొప్ప భావములు కలిగిన సుభద్ర తనయుడు మున్నగు వీరులందరూ తమ తమ శంఖమును పూరించిరి.
సగోషోదాత్త రాష్ట్రాణాం హృదయాని వ్యదారయాత్ నభ్యచ్చ పృథివీం చైవ తుమలోస్భ్యానుదాదయాన్ ఈ శంఖగల నాదదింద తుమల ఉంటాయితు భూమి మత్తు ఆకాశగలలి ప్రతిధ్వనియన్ను మాడుతా అది కౌరవ హృదయగలను చూరు చూరు మాడితు.
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపి ధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే
ధనురుద్యమ్య పాండవ
ఋషికేశం తదా వాక్యం నిదమాహామహీపతే. హే అరసనే, ಆಗ ಕಪಿಧ್ವಜನಾದ ಅರ್ಜುನನು ಯುದ್ಧ ಸನ್ನದ್ಧರಾದ ಕೌರವರನ್ನು ನೋಡಿದನು. ತನ್ನ ಧನುಸ್ಸನ್ನು ಎತ್ತಿ ಹಿಡಿದು ಬಾಣಗಳನ್ನು ಬಿಡಲು ಸಿದ್ಧನಾಗಿ ಶ್ರೀಕೃಷ್ಣನಿಗೆ ಈ ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿದನು.
ಅರ್ಜುನ ಉವಾಚ ಸೇನಯೋರ್ಭಯೋರ್ಮಧ್ಯೆ ರಥಂ ಸ್ಥಾಪಯ ಮೇಚ್ಯುತ
ಏವನೇತಾನ್ನಿರೀಕ್ಷೇಹಂ
ಯದ್ದು ಕಾಮಾನವಸ್ಥಿತಾನ್ ಕೈರ್ಮಯಾ ಸಹ ಯೋದವ್ಯಂ
ಅಸ್ಮಿನ್ ರಣಸಮುದ್ಯಮೇ.
ಅರ್ಜುನ ಪರಿಕೆನು, ಓ ಅಚ್ಯುತ, దయచేసి రెండు సేనల నడమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున నేను తలపడవలసి వారిని దాంచగలుగుదును.
అహం
ఏతేనత్ర సమాగతః ద్రాష్టరాష్ట్రస్య రుద్రావ్యధ్యే ప్రియకింఛీహర్షః. దుష్టబుద్ధి గల దుష్టరాష్ట్రతనియుని ప్రియమును గూర్చుటకై యుద్ధము నొరంచుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను.
వెరీ గుడ్ ఎనఫ్. 23 శ్లోక వరకు ఈరోజు తర్వాత చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ 14 శ్లోకం నుంచి 23 శ్లోకం వరకు ముఖ్యంగా ఈ యొక్క యుద్ధరంగంలో పరిస్థితిని వివరిస్తున్నారు. ముఖ్యంగా యుద్ధరంగంలో పరిస్థితులు పాండవుల యొక్క శుభ సూచకాలంతా కూడా ఇక్కడ వివరిస్తున్నారు. అదే సమయంలో ధృతరాష్ట్రుని యొక్క తనయుల యొక్క ఈ మనోభావాలను కూడా, వాళ్ళ హృదయం ఏ విధంగా దెబ్బతింది అనే దాని గురించి వివరిస్తున్నారు. మొత్తం సారాంశం మనం తీసుకున్నట్లయితే శంఖధ్వనుల గురించి అంతా కూడా వివరిస్తున్నారు. తర్వాత ఈ యొక్క కృష్ణుడు ఇక్కడ దేవదేవుడు కాకుండా ఆయన అచ్యుత భక్తవత్సలునుగా తన భక్తునికి సేవ చేసే వ్యక్తిగా అక్కడ ఆయన పార్థసారథిగా ఆయన మనకు ప్రదర్శన ఇస్తున్నాడు. ఈ శ్లోకాల్లో అర్జునుడు ఆజ్ఞాపిస్తున్నాడు కృష్ణుణ్ణి. తర్వాత ఈ యొక్క ముఖ్యంగా పాండవుల యొక్క విజయ శుభ సూచకాలు, తర్వాత ఈ ధృతరాష్ట్రుని యొక్క తనయుల యొక్క హృదయం ఏ విధంగా బద్దలైన దాని గురించి, కృష్ణుడు ఏ విధంగా ఇక్కడ ఆయన ప్రదర్శిస్తున్నాడు అనే విషయాలంతా కూడా ఈ శ్లోకాల్లో వివరిస్తున్నారు అన్నమాట. ఇక్కడ మనం గాని ఒక ఈ 14 శ్లోకాలు మనం బాగా చూసినట్లయితే ఈ మొదటి శ్లోకంలో కృష్ణార్జునులు ఏం చేస్తున్నారంటే ఒక దివ్యమైనటువంటి తన యొక్క రథం మీద ఆసీనులై ఉన్నారు, తెల్లని ఆ గుర్రాలు ఉన్నటువంటి ఆ యొక్క రథం మీద ఆసీనులై ఉన్నారు. ఆసీనులై వాళ్ళు ఏం చేశారు, తన దివ్య శంఖాలను పూరించారు అని చెప్పి శ్లోకంలో చెప్తున్నారు. మనకి గమనం తెలిసింది ఇంతకుముందు శ్లోకాల్లో మొదటి లెసన్ లో ఎవరికైనా గుర్తుందా కౌరవుల యొక్క దీనికి ఇక్కడ వివరించేటువంటి విషయాలకి కౌరవుల వైపు కూడా శంఖాలు పూరించారు. అక్కడ కూడా సంజయుడు చెప్పాడు శంఖాలు పూరించారని చెప్పి. ఇక్కడ కూడా కృష్ణార్జును గురించి చెప్తున్నాడు. దీనికి దానికి డిఫరెన్స్ ఏం చెప్తున్నాడు ఎవరికైనా గుర్తుందా? భీష్మద్రోణ ఎస్ దివ్య శంఖములు అని చెప్పి చెప్తున్నారు. అక్కడ వచ్చి దివ్య శంఖములు అనేటువంటి పదాలని ఉపయోగించలేదు. భీష్మద్రోణులు శంఖాలు పూరించారు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఈ శ్లోకం చూడండి. ఎదుటి పక్షమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇరువురు తెల్లని గుర్రములు పొడుచుకుని మహారథమునందు. ఎందుకు ఇది మహారథం అంటున్నారంటే ఈ రథం ఎవరిచ్చారు? అగ్నిదేవుడు ఇచ్చాడు. అగ్నిదేవుడు వచ్చిన రథము ఇచ్చాడు, అదే సమయంలో అక్షర తునీరములు అనేటువంటి బాణాలను కూడా ఇచ్చాడు అగ్నిదేవుడు. అక్షర తునీరములు అంటారు, అంటే వస్తా ఉంటారు తీస్తా ఉంటే అక్షయ తునీరములు, అక్షయ పాత్ర. అక్షయ పాత్ర అంటే వస్తానే ఉంటుంది ఎంత తీసుకున్నా కానీ. అట్లా అక్షయ తునీరములు అంటే ఒకటేస్తే ఇంకోటి వస్తుంది అయిపోవాలి. తునీరములు అంటే బాణాలు. అది ఇచ్చింది ఎవరు? అగ్నిదేవుడు ఇచ్చాడు అనమాట. రథం కూడా అగ్నిదేవుడు ఇచ్చాడు. కాబట్టి మహారథమును ఆసునులై దివ్య శంఖమును పూరించిరి. చూడు ఇక్కడ శ్లోకం అంతా క్లియర్ గా ఉంది. ఇక్కడ అక్కడ మహారథమని చెప్తున్నారు, అగ్నిదేవుడు ఇచ్చింది అది. అదేవిధంగా అక్షర తునీరములు అనేటువంటి ఈ యొక్క బాణాలను కూడా అగ్నిదేవుడు ఇచ్చాడు, అవి అయిపోవు అనమాట. దివ్య శంఖములు అని చెప్పి చెప్తున్నారు. ఇవంతా కూడా ఏమవుతున్నాయంటే శుభ సూచకాలు అవుతున్నాయి. ఇవి ఈ దివ్యరథం ఉండేది, అదేవిధంగా అక్షర తునీరములు ఉండేది, మహాశంఖములు. పంచజన్యం నెక్స్ట్ వస్తుంది ఇక్కడ. పంచజన్యం ఋషికేశో దేవదత్తో ధనంజయ పౌండ్రం దద్దం మహాశంఖం భీమకర్మ ఉకోదర్హ. ముందు శ్లోకానికి మళ్ళీ వెళ్తే మనము ఇక్కడ తెల్లని గుర్రాలు అని చెప్తున్నారు. ఈ గుర్రాలు కూడా వెరీ స్పెషల్ గుర్రాలు. ఇవి ప్రతి ఒక్కటి స్పెషల్ ఉంది. ఇక్కడ కృష్ణుని యొక్క రథం మీద ఫస్ట్ అన్నిటికంటే స్పెషల్ ఏమంటే దేవదేవుడు ఉన్నాడు. ఇంకేదున్నా లేకపోయినా ఉపయోగం. ఒకసారి ఏమవుతుందంటే యుద్ధానికి ముందు సంజయుడు ధృతరాష్ట్రం దగ్గరికి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత యుద్ధానికి ముందు అనమాట ఇది చెప్తాడు, యుద్ధము జరుగుతుంది, కౌరవులు ఓడిపోతారు, ఎందుకంటే దేవదేవుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు, కృష్ణుడు దేవదేవుడు, ఆయన దేవతలకే నాథుడు. అంటే ధృతరాష్ట్రుని కోపం వచ్చేస్తుంది. అది ఎట్లంటావు నువ్వు, భీష్ముడు ఉన్నాడు, తర్వాత ద్రోణాచార్యు ఉన్నాడు, కృపాచార్యు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, వీళ్ళంతా మహారథులు అంటారు. వీళ్ళని మహారథి అంటే 10,000 మంది ఒకేసారి పోరాడగలరు వాళ్ళు. 10,000 మందితో ఒక్కసారిగా వాళ్ళు పోరాడేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుందన్నమాట. వాళ్ళని వాళ్ళని రక్షించుకుంటారు, రథాన్ని రక్షించుకుంటారు, వాళ్ళ గుర్రాలను రక్షించుకుంటారు, రథసారథిని రక్షించుకుంటారు. అదే సమయంలో 10,000 మంది ఏకదారిగా ఒకేసారి పోరాడగల శక్తి వాళ్ళకు ఉందన్నమాట మహారథులు. అందులో భీష్మాచార్య సాధారణ మహాజను కాదు, అతను మహారథి కాదు. అతను పరశురాముడితో యుద్ధం చేసి అతను గెలిచాడు. పరశురాముడు అంటే 21 సార్లు క్షత్రియుల్ని మొత్తం ప్రపంచం అంతా కూడా చంపేశాడు. 21 సార్లు అది కూడా ఏ వేగంతో చంపాడంటే మనోవేగంతో తిరిగి చంపాడు అనమాట. ఎంత వేగంతో తిరిగాడు? మనోవేగంతో తిరిగి కొద్దిగా అలసిపోయి వాయువేగానికి వచ్చాడంట. ఊహించుకోండి, ఇంకా చంపేటప్పుడు మనోవేగంతో కదలి అందరిని చంపుతూ కొద్దిగా అలసిపోయి వాయువేగానికి వచ్చి మన చంపాడు అనమాట కొంతమందిని. అంటే సాధారణ వ్యక్తి కాదు అతను. కార్తవీరార్జునుడు చంపేస్తాడు. కార్తవీరార్జున వెరీ వెరీ పవర్ఫుల్. రావణుణ్ణి ఒక మంకీ మాదిరి బంధించేస్తాడు. మంకీ తెలుసు కదా, కోతి. కోతి మాదిరి బంధించేస్తాడు రావణుణ్ణి. రావణుడు అంటే మీకు తెలుసు ఎంత పవర్ఫుల్ అనేసి. రావణుడు ఒకసారి ఏం చేస్తాడంటే కార్తవీరార్జున తన యొక్క భార్యలతో పోయేసి స్నానం చేస్తుంటాడు ఒక నదిలో. స్నానం చేసేటప్పుడు ఆ నీటిని అంతా ఏం చేస్తాడు, అతనికి చేతులు 1000 చేతులు ఉంటాయన్నమాట. ఆ చేతులతో అడ్డపెట్టేస్తాడు నీటిని అంతా కూడా ఆడుకునేదానికోసం. ఆ నీళ్ళంతా పొల్లిపోయి మొత్తం అంతా కూడా వ్యాపించేస్తాయన్నమాట. రావణుడు అప్పుడు క్యాంప్ వేసింటాడు నది ఒడ్డున. క్యాంప్ అంటే తెలుసు కదా, టెంట్స్. టెంట్స్ వేసుకున్నాడు ఉంటాడు. ఆ టెంట్లంతా మునిగిపోతాయి రావణుని టెంట్లు. రామాయణ కోపం వచ్చేసి వస్తాడు అన్నాడు యుద్ధానికి. ఏం చేయడు, బందీ చేస్తారు అతను, అంతే. బందీ చేసి కోతి మాదిరి బందీ చేస్తారు, కుక్కను కోతిని మాదిరి బందీ చేస్తారు అనమాట, అనాయాసంగా. మామూలుగా మనిషి కోతిని ఎట్లా బంధిస్తాడు అట్లా బందీ చేస్తారు కార్తీక రోజున. తర్వాత రాముని రిక్వెస్ట్ చేసుకుని ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు అనమాట. అటువంటి వాణ్ణి కొన్ని సెకండ్ల చంపేశాడు పరశురాముడు. చంపేసిందే కాకుండా క్షత్రియుల వంశాన్ని 21 జనరేషన్స్ ని మనోవేగంతో నరికి 7 సరోవరాలను నింపేశాడు బ్లడ్ తో. భగవంతుడు వచ్చినే దానికోసం అది పరశురాముని అవతారం. దుష్ట క్షత్రియులంతా కూడా అటువంటి వ్యక్తితో 21 రోజులు యుద్ధం చేసి గెలిచిన వ్యక్తి భీష్మాచార్య. ఊహించుకోండి మీరు, ఇంకా భీష్ముని ఎట్లా ఊహించుకోండి. అటువంటి పరశురాముడితో 21 రోజులు యుద్ధం చేసి చివరికి గెలిచిపోతాడు అతను. పరశురాముడు చెప్పేసి వెళ్ళిపోతాడు అంబకి, నేనేం చేయలేను, అంబ వచ్చి అడుగుంటుంది అనమాట పరశురాముని. పెద్ద స్టోరీ అది, ఇంకో రోజు చెప్తాను ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరికి యుద్ధం అనేది. గురువు యాక్చువల్లీ పరశురాముడు వచ్చి భీష్మునికి గురువు. అటువంటిది పరశురాముడు యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తాడు తెలిసిన, భీష్మాచార్య చెప్తాడు యుద్ధానికి పరశురాము నిలబడి ఉంటాడు అక్కడ, ఇక్కడ భీష్మాచార్య నిలబడి ఉంటాడు, దానిని క్లియర్ గా చెప్తాడు, శాస్త్రం నుంచి కోటి ఇస్తాడు, గురువుతో యుద్ధం చేయకూడదు అనుంది, అయితే దిగజారిపోయి గురువు యుద్ధం చేయొచ్చుంది చెప్తాడు భీష్మాచార్య. నువ్వు ఏ విధంగా దిగజారిపోయావు అంటే నీకు అహంకారం ఉంది, నువ్వు ఈయన భీష్మాచార్యని ఫోర్స్ చేస్తాడు పరశురాముడు, నువ్వు మ్యారేజ్ చేసుకో అని చెప్పి అంబని. ఈయన ప్రతిజ్ఞ చేసినాడు బ్రహ్మచారి ఉండాలని చెప్పి, ఎందుకు వచ్చింది అనమాట యుద్ధం వాళ్ళిద్దరికి. ఆయన మ్యారేజ్ చేసుకోమని చెప్తున్నాడు, ఈయన చేసుకోను అంటున్నాడు. అప్పుడు చెప్తాడు పరశురాముడు, నువ్వు వివాహం చేసుకుంటావా లేదంటే మీ తల్లి గంగాదేవి రోధించేటట్లు చేస్తావా, అంటే ఏమే నిన్ను చంపేస్తాను నీ తల్లి రోధిస్తుంది. ఎవరు పరశురాముడు చెప్పిన ఏమంటున్నాడు, నువ్వు వివాహం చేసుకో లేదంటే మీ తల్లికి దుఃఖాన్నన్నా ఈ నువ్వు, ఎందుకంటే నేను చంపేస్తున్నాను చెప్తాను కూడా. ఈయన చెప్తాడు తెలిసిన భీష్మాచార్య, ఓ పరశురామ నాలాంటి భీష్ముడు లేడు ఇంతకు ముందు, అందుకే నువ్వు చాలా మందిని సంహరించావు, ఇప్పుడు నాలాంటి భీష్ముడు నీ ముందు ఉన్నాడు, నువ్వు యుద్ధానికి రా అని చెప్పి పిలుస్తారు. ఆయన కూడా ఈయన కూడా ఈయనకి పోలేదనమాట. సరే ఆ పక్క ఈయన పరశురాముడు ఉంటాడు, ఈ పక్క భీష్మాచార్య ఉంటాడు. తర్వాత ఈయన రథం మీద ఉంటాడు, ఆయన నేల మీద ఉంటాడు. ఎవరు పరశురాముడు. తర్వాత ఇంక యుద్ధం ప్రారంభించేటప్పుడు నేరుగా దిగేసి ఆయన దగ్గరికి వెళ్తాడు పరశురాముడు. దగ్గరికి నమస్కారం పెట్టి బ్లెస్సింగ్ ఇస్తామని చెప్పి అడతాడు అనమాట. గురువు కదా, గురువు యుద్ధం చేసేదానికి బ్లెస్సింగ్స్ అడుగుతున్నాడు, నీతో యుద్ధం చేస్తున్నాను నాకు బ్లెస్సింగ్స్ అని చెప్పి అడుగుతున్నాడు. ఎటికెట్ అది, అది ఎటికెట్ అనమాట. తర్వాత పరశురాముడు చాలా హ్యాపీ అయిపోతాడు, ఓ భీష్మ నువ్వు కానీ రాకుండా ఉంటే నేను నీకు శాపం ఇచ్చావని, అయితే ఒకటి మాత్రం నీకేను, నాతో విజయాన్ని మాత్రం విను, బట్ నా ఆశీర్వాదాన్ని ఇస్తున్నానని చెప్పి పంపించేస్తాడు అనమాట. సరే ఈయన వచ్చి కూర్చుంటాడు. అప్పుడు ఈయన చెప్తాడు భీష్మాచార్య, ఓ పరశురామ నా గురువు అయినటువంటి బ్రాహ్మణుని మీద నేను బాణాలను వేయడం లేదు, అదేవిధంగా ఈ యొక్క నా గురువు మీద వేయడం లేదు, నీలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ యొక్క జమదగ్ని యొక్క పుత్రుడైనటువంటి పరశురాముడి మీద కూడా నేను బాణాలు వేయడం లేదు, నీలో ఉన్నటువంటి క్షత్రియ గుణాలను చూడు దాని మీద నేను బాణాలు వేస్తానని చెప్పేస్తాడు అనమాట. నా గురువు మీద వేయడం లేదు, జమదగ్ని కొడుకునేటువంటి పరశురాముడి మీద వేయడం లేదు, నీలో ఉన్నటువంటి క్షత్రియ గుణాలు ఉన్నాయి కదా దాని మీద నా బాణాలు వేస్తానని చెప్పి 21 రోజు భయంకర యుద్ధం జరుగుతుంది అనమాట. లాస్ట్ కి పరశురాముడు ఓడిపోతాడు. ఇంక ఊహించుకో అటువంటి వ్యక్తి ఇక్కడ భీష్మాచార్య. ఇది బాగా తెలుసు ధృతరాష్ట్రునికి. అదేవిధంగా ద్రోణాచార్య, ద్రోణాచార్య ముందు ఎవరు నిలవలేరు, ఇంకా అన్ని అస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన కూడా పరశురాముడి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు. ఆయన కూడా మొత్తం పరశురాముని యొక్క అస్త్రాలంతా ఇచ్చేస్తాడు అనమాట. ఆయన దానం కోసం పోతాడు ఒకసారి. ఇది ఇంతకుముందు మీకు చెప్పాను అనుకుంటాను, పాల స్టోరీ చెప్పానా, ఫస్ట్ చెప్పాను కదా ద్రోణాచార్యునికి ఈ యొక్క ద్రుపది మహారాజుకి ఎందుకు వైరం వచ్చిందని చెప్పానా. ఆయన చాలా భేదవాడు. పరశురాముడు మొత్తం ధనాన్నంతా ఇచ్చేస్తుంటాడు, అందరినీ జయించేశాడు కదా, మొత్తాన్ని జయించేసిన తర్వాత ధనమంతా ఆయన దగ్గర ఉంటుంది. మళ్ళీ తిడతారనమాట ఈ వాళ్ళ జమదగ్ని వాళ్ళంతా కూడా, నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు క్షత్రియుని పని చేయడానికి లేదు, నువ్వు తపస్సు చేసుకో అంటే అంత దానం ఇచ్చేస్తా ఉంటాడు. అది తెలుస్తుంది ద్రోణాచార్యకి. ఆయన దగ్గర డబ్బు లేదు కదా పాపము, ధనం లేదు. ఆయన దగ్గర కూడా పోతాడు పరశురాముడి దగ్గరికి భిక్షాటానికి పోతాడు అనమాట ద్రోణాచార్య. పోతే అప్పటికి అంతా ఇచ్చేసింటాడు, మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసింటాడు మొత్తాన్ని. ఆయన దగ్గర ఏముండదు. అప్పుడేం చేస్తారంటే ద్రోణాచార్యకి తన అస్త్రాలంతా ఇస్తాడనమాట, మొత్తం ఆగ్నేయాస్త్రము, అన్ని అస్త్రాలు, మొత్తం వరుణాస్త్రము ఏమేమి ఉన్నాయో మొత్తం ఏం చేస్తాడు ద్రోణాచార్యకి ఇచ్చేస్తాడు. కాబట్టి ఆ విధంగా ద్రోణాచార్య కూడా గురువు పరశురాముడే, దుర్యోధను కూడా గురువు, కొన్నిసార్లు కర్ణుడు కూడా పోయి నేర్చుకుంటాడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి. కాబట్టి అటువంటి గొప్ప వీరులున్నారు ఇక్కడ. ఇవరు ద్రోణాచార్యులు ఉన్నాడు, భీష్మాచార్యులు ఉన్నాడు, కృపాచార్యులు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, శల్య వెరీ భయంకరమైనటువంటి యోధుడు అనమాట అతను, శల్య అతను కూడా మహారాజు అనమాట. వీళ్ళందరూ ఉంటే పాండవులు ఎక్కడ వాళ్ళెక్కడ అని ధృతరాష్ట్రానికి కాన్ఫిడెన్స్ అనమాట. సంజయుడు ఏం చెప్తున్నాడు, లేదు లేదు వాళ్ళు ఓడిపోతారు అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే అప్పుడు చెప్తానమాట సంజయుడు, చూడు బ్రహ్మాండంలో అన్ని జీవరాశులు, రాక్షసులు, దేవతలు, మనుషులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు అందరూ ఒక పక్కుండి కృష్ణుడు ఒక పక్కుండే గాని ఆయన జయించలేరు అని చెప్పి చెప్పేస్తారు అతను. ఈ బ్రహ్మాండమంతా ఒక పక్క పెట్టి కృష్ణుని ఇంకో పక్కన పెడితే కృష్ణుడే ఇంకా బలువుగా ఉంటాడు అని చెప్పి సంజయుడు చెప్తారన్న. ఇది కాన్ఫిడెన్స్ అనమాట, ఇది ఆ యొక్క భగవంతుడు అనేటువంటి కృష్ణునికి ఉన్నటువంటి. అప్పుడు ధృతరాష్ట్రుడు అడతారు సంజయుని, నీకెట్లా ఇంత కాన్ఫిడెన్స్ ఉంది, భగవంతుడి మీద నమ్మకం ఉంది, నాకు లేదు అదేం చెప్పడతానమాట, నీకు సెన్సెస్ కంట్రోల్ లేదు, నీ హృదయం అపవిత్రంగా ఉంది, అందుకని నువ్వు అర్థం చేసుకోలేవు, నేను నా హృదయాన్ని పవిత్రం చేసుకున్నాను, నా ఇంద్రియాలను నేను అదుపులో ఉంచుకున్నాను, కాబట్టి కృష్ణుని నేను అర్థం చేసుకోగలుగుతాను. కృష్ణుని ఇద్దరు చూస్తున్నారు, ధృతరాష్ట్రుడు చూస్తున్నాడు, అదేవిధంగా సంజయుడు కూడా చూస్తున్నాడు. బట్ ఎక్కడ చూస్తున్నారనేది చూడాలి, అక్కడ కృష్ణుని సమంగా చూడడం లేదు ధృతరాష్ట్రుడు, దేవదేవుడిగా అతన్ని చూడటం లేదనమాట, పూర్తి నమ్మకం లేదు కృష్ణుని మీద. ఎందుకంటే అతని హృదయం అనేది అపవిత్రంగా ఉంది, పవిత్రంగా లేదు, ఇంద్రియాలు అనేది అదుపులేవు. అది చెప్తారన్నమాట ధృతరాష్ట్రునికి, నీ ఇంద్రియాలు అదుపులేవు, నువ్వు నీ హృదయం అంత కల్మషంలో ఉంది కాబట్టి నువ్వు కృష్ణుని అర్థం చేసుకోలేవు. కాబట్టి అటువంటి దేవాది దేవుడు ప్రపంచం నాట్ ఓన్లీ భీష్మాచార్య కృపాచార్య కాదు, దేవతలు ఇంద్రుడు, చంద్రుడు, యముడు అందరూ కలిసి, రాక్షసులంతా కలిసి, మాయాదానవుడు, అందరూ గంధర్వులు అందరూ పక్క వచ్చినా గాని కృష్ణుణ్ణి, అటువంటి కృష్ణుడే ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నాడు, ఇంకా విజయం ఇంకా 100% అది. కృష్ణుడు రథసారథి ఉన్నాడు అక్కడ, ఇంకా దానికి సెకండ్ థాటే లేదు, ఎవరు లేదు, ఇంకా ఒక సెకండ్ లో కావాలంటే భూమిని అంతా కూడా భస్మం, బ్రహ్మాండాన్ని భస్మం చేసేటువంటి శక్తి దేవదేవునికి ఉందన్నమాట. అటువంటి దేవదేవుడు అక్కడ ఉన్నాడు, శుభసూచికాలంతా ఇవి. తర్వాత అగ్నిదేవుడు వచ్చినటువంటి రథం ఉంది, అదేవిధంగా అక్షరత్ నీరంలో ఉన్నాయి ఈ గుర్రాలు. గుర్రాల స్టోరీ తీసుకుంటే అగ్నిదేవుడికి తెలుసు కదా రథం ఎట్లా వచ్చిందని మీకు, దీనికి ఒక్కొక్క దానికి పెద్ద కథ ఉందన్నమాట, టైం సరిపోదు మనకి, ఇది షార్ట్ కట్ లో చెప్పేస్తాను. తెలుసు కదా రామాయణము మనం ఎట్లనే చెప్పచ్చు, ఇప్పుడు మామూలుగా రామాయణం రెండు రోజులు పడుతుందేనా, చాలా రోజులు పడుతుంది. మన షార్ట్ కట్లు వెళ్ళాలంటే కట్టే కొట్టే తెచ్చే వారది కట్టే, రావణుని కొట్టే, సీతను తెచ్చా, అట్లా కూడా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మనం అట్లా కూడా చెప్తాం స్టోరీస్ కూడా, లేదంటే మొత్తం చెప్పచ్చు, బాలకాండ, అరణ్యకాండ, సుందరకాండ, యుద్ధకాండ, మళ్ళా అయోధ్యకాండ, ఇటు కూడా చెప్పచ్చు, కిష్కింద కాండ, రకరకాలుగా దాన్నే. అయితే ఇటు కూడా చెప్పచ్చు, కట్టే కొట్టే తెచ్చా, వారధి కట్టే, రావణుని కొట్టే, సీతను తెచ్చా, రామాయణం అయిపోయా. అట్లా మనం చిన్న చిన్న కథలు అట్లా స్కిప్ చేస్తాం, కట్టే కొట్టే తెచ్చే రకంగా. ఇక్కడ ఈ కాండవ దహనం అప్పుడు కాండవం అగ్నిదేవునికి మొత్తం యజ్ఞం అంతా, యజ్ఞంలో ఏం చేస్తారని ఎక్కువ నెయ్యి పోయేస్తారనమాట, అది నాకు ఇండైజేషన్ అయిపోయింది. అప్పుడు వచ్చి కృష్ణార్జునుని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు వాళ్ళ కాండవ దహనాన్ని మూలికలంతా ఉంటాయన్నమాట, దాన్ని దహిస్తారనమాట. దహించినప్పుడు ఆయన హ్యాపీ అయిపోయి ఈ రథాన్ని, తర్వాత ఈ యొక్క అక్షర చురీరాల్ని, గాంధీవన్ అంతా కూడా ఇస్తారనమాట. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి అగ్నిదేవుడి నుంచి, అది అగ్నిదేవుడి నుంచి వచ్చింది కాబట్టి అది ఫైర్ మాదిరే ఉంటుంది, అది వెలుగుతూ ఉంటుంది అనమాట. ఎవరు దాన్ని కళ్ళ కూడా చూడలేదు, ఆ రథం కళ్ళ అంత పవర్ఫుల్ అనమాట రథం, అది తేజవంతంగా ఉంటుంది, అగ్ని మాదిరే ఉంటుంది అనమాట. తర్వాత గుర్రాలు, ఆ గుర్రాలు కూడా వెరీ స్పెషల్ హార్సెస్ అనమాట. అవి ఒకసారి ఏమవుతుందంటే ఈ యొక్క పాండవులు లక్క ఇంటిలో ఉంటారనమాట. ధృతరాష్ట్రుడు చాలా సార్లు, ధృతరాష్ట్రుడు ఈ కౌరవులు ఏం చేస్తారంటే పాండవులు ఎట్లా ఒకటి చంపాలని ఎన్నో ప్రణాళికలు వేస్తారు. దాంట్లో ఒక ప్రణాళిక వచ్చి ఈ లక్క ఇంట్లో పెట్టి వాళ్ళని అగ్గిపెట్టాలనుకుంటారు. నేను ఇప్పుడు ప్రాసెస్ వచ్చి కట్టే కొట్టే తెచ్చే ప్రాసెస్ లో పోతున్నాను, మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే డీటెయిల్ గా పోతే టైం సరిపోదు మనకి. జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. మళ్ళీ భవిష్యత్తులో ఈ భక్తి శాస్త్రంలోనే మహాభారతం మీద మనం భక్తి శాస్త్రం చేస్తాము, ఒక కథని మనము డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం, మొత్తం ఒక్కొక్క స్టోరీ తీసుకుని దాంట్లో ఏం నేర్చుకోవాలి, మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలి, దాంట్లో నీతి ఏమి అంతా కూడా మనము కంపల్సరీ చేస్తాము. ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ చేస్తున్నాను మీకు. తర్వాత ఈ యొక్క లక్క ఇంటికి అది వాళ్ళకి సమాచారం వస్తుంది, విధుడు పంపించేస్తారు ముందుగానే మీకు ప్రమాదం ఉందనేసి. వీళ్ళు ఏం చేస్తారు, ఒక సొరంగాన్ని తవ్వి వీళ్ళే అగ్గిపెట్టేసి ఆ ఇంటికి ఎస్కేప్ అయిపోతారు అన్నమాట. పాండవులు ఎస్కేప్ అయిపోయి వాళ్ళు అడవి గుండా వస్తూ గంగా దగ్గరికి వస్తారనమాట. వచ్చినప్పుడు ఆ గంగానదిని దాటడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు కొద్దిగా రాత్రి సమయం అది అక్కడ చిత్రరాజు అనేటువంటి గంధర్వుడు అక్కడ ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు అతను నీళ్ళల్లో ఆడుకుంటూ తన భార్యలతో పాటు అతను విన్యాసం చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు వీళ్ళు పాండవులు దాన్ని దాటాలని ప్రయత్నం చేస్తుంటే చిత్రరథుడు గట్టిగా చెప్తాడనమాట, మీరెవరూ రావడానికి లేదు, దీని దగ్గర కూడా మీరు రాకూడదు, మీరు వచ్చినట్లయితే మిమ్మల్ని సంహరిస్తాను అని చెప్పి చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడనమాట. వీళ్ళు క్షత్రియులు పాండవులు అర్జునుడు చెప్తాడనమాట, ఎందుకు రాకూడదు మేము, ఇది గంగానది, గంగానది వచ్చి అది ప్రకృతికి సంబంధించింది, ఇది ఒకరికి సంబంధించింది కాదు, మేము వస్తాము అంటాడనమాట. మళ్ళీ చిత్రరథుడు చెప్తాడు, లేదు లేదు నువ్వు రావడానికి లేదంటాడు. మళ్ళీ అర్జునుడు చెప్తాడు, గంగానదిని కానీ సముద్రాన్ని కానీ హిమాలయాలను కానీ ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయంలోనే కానీ వాళ్ళు దాన్ని చేరొచ్చు. ఈ మూటిని, గంగానదిని, సముద్రాన్ని, హిమాలయాల్ని, దానికి టైం అనేది లేదు. ఇప్పుడు కొన్ని నదుల్లో మనం పోవాలంటే టైం ఉంటుంది. ఇప్పుడు యమునా నదిలో కానీ ఎప్పుడంటే అప్పుడు పోయి స్నానం చేయడానికి లేదు. రాత్రి సమయంలో యమునా నదిలో స్నానం చేయడానికి లేదు. నందమహారాజు ఒకసారి యమునలో స్నానం చేస్తుంటే వరుణదేవుని యొక్క అనుచరులు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతారు అనమాట. స్నానం చేయకూడదు అనమాట, నదుల్లో నైట్ టైం స్నానం చేయకూడదు మనం. బట్ సముద్రంలో ఎప్పుడైనా చేయొచ్చు, అదేవిధంగా హిమాలయాలు ఎప్పుడైనా పైకి పోవచ్చు, గంగానదులు ఎప్పుడైనా కానీ స్నానం చేయొచ్చు. ఇది శాస్త్ర సూచనలు అనమాట. కాబట్టి మనము ఎనీథింగ్ బలభద్ర కాబట్టి శాస్త్రాల్లో ఈ సూచనలు ఉన్నాయి, మనం ఈ గంగానదిని ఎప్పుడైనా చేరొచ్చని చెప్పేసి. కాబట్టి అర్జునుడు చెప్తాడనమాట చిత్రరథునికి, నువ్వు అక్కడ అడ్డుకునేదానికి లేదని చెప్పి. అయితే ఈ యొక్క చిత్రరథుడు అతనికి చాలా కోపం వచ్చేస్తుంది, లేదు లేదు నేను మీరు రావడానికి లేదు, మీరు వచ్చినట్లయితే కానీ సంహరిస్తానని చెప్పి చెప్తాడనమాట. అర్జునుడు కూడా రెడీ అయిపోతాడు యుద్ధానికి, అతను బాణం తీసుకునేసి విల్లును తీసుకుని ముందుకెళ్తాడు. చిత్రరథుడు తన యొక్క రథం మీద కూర్చొని పైకి వెళ్తాడనమాట, వెళ్లి అక్కడి నుంచి బాణాలని కురిపిస్తాడు. గంధర్వుడు కాబట్టి అతనికి అన్ని రకాల శక్తులు ఉంటాయి. అర్జునుడు ఏం చేస్తాడంటే ఆయనకు చాలా కోపం వస్తుందనమాట. చెప్తారనమాట చిత్రరథునికి, ఓ చిత్రరథ నువ్వు చాలా అహంకారంలో ఉన్నావు, నేను ఒక బాణాన్ని వేస్తున్నాను, నీకు శక్తి ఉంటే నువ్వు దాన్ని తట్టుకో అని చెప్పి ఈ యొక్క అస్త్రాన్ని బ్రహ్మదేవుడు దీన్ని పరశురామునికి ఇచ్చాడు, పరశురాముడు నా గురువు అయినటువంటి ద్రోణాచార్యనికి ఇచ్చాడు, ద్రోణాచార్య నాకు ఇచ్చాడు ఈ ఆగ్నేయాస్త్రము, దీన్ని నేను వదులుతున్నాను, నీకు శక్తి ఉంటే దీన్ని ఆపు అని చెప్పి ఆగ్నేయాస్త్రాన్ని వదులుతాడనమాట. ఈ ఆగ్నేయాస్త్రము ఎంతో భయంకరంగా అది వేడిని సృష్టిస్తుంది. ఆ వేడికి, ఆ మంటలకి, ఆ అగ్నికి ఈ చిత్రరథ నీకు రథం ఏమవుతుందంటే ఆకాశంలోనే బుగ్గి బూడిదైపోతుందన్నమాట, కాలిపోయేసి బూడిదగా మారిపోతుంది. చిత్రరథుడు కింద పడిపోతాడు, వచ్చి తల కిందికి కాళ్ళపైకి కింద పడిపోతాడు అనమాట దమ్మని. అప్పుడు ఈయనేం చేస్తాడంటే అర్జునుడికి కోపం వచ్చి అతను జుట్టు పట్టుకుని లాక్కుంటాడు అనమాట. లాక్కుని వచ్చి ధర్మరాజు దగ్గరికి వచ్చి చంపేయాలనుకుంటాడు అతన్ని, కత్తి కూడా తీసుకుంటాడు అతను, తలను సరి నుంచి వేరు చేయాలనుకుంటాడు, చంపేయాలనుకుంటాడు చిత్రరథుడిని, అంత కోపం వస్తుందనమాట అతనికి. లాక్కొని వస్తే ఆ సమయంలో ఈ చిత్రరథుని యొక్క భార్యలు ఏం చేస్తారంటే నేరుగా ధర్మరాజు దగ్గరికి వెళ్లి ఆయన పాదాల దగ్గర పడతారనమాట. ఓ నేర్చుకుంటారు, మా భర్తను వదిలేయండి, అతను ఏదో తప్పు చేశాడు అని చెప్పి అడుక్కుంటే ధర్మరాజు అర్జునుడికి చెప్తాడు వాడిని వదిలేయని చెప్పి. అప్పుడు అతను పైకి లేచి కృతజ్ఞతగా ధర్మరాజుకు నమస్కరించి ఈ యొక్క అర్జునుడికి నమస్కరించి, నన్ను ఈరోజు మీరు రక్షించారు, మీకు నేను ఈ రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర దివ్యమైనటువంటి గుర్రాలు ఉన్నాయి 100 గుర్రాలు, తెల్లని గుర్రాలు అవి, దాన్ని మీకు నేను కానుక ఇస్తున్నాను, అవి స్పెషల్ గుర్రాలు, అవి గాలిలో పోగలవు, నీటిపైన పోగలవు, భూమి మీద కూడా పోగలవు, వెరీ స్పెషల్ గుర్రాలు అనమాట, అవి తీసుకోండి అంటారనమాట. అప్పుడు అర్జునుడు చెప్తాడు, నేను క్షత్రియుణ్ణి, దానాన్ని తీసుకునే నా స్వభావము కాదు, నా ధర్మం కూడా కాదంటే, అయితే మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం, నీ అగ్నేయాస్త్రాన్ని నాకు ఇవ్వు, నా గుర్రాలు నీకు ఇస్తానని చెప్పి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట. ఆ విధంగా అక్కడ గుర్రాలు వచ్చాయి ఎవరికి, ఈ పాండవులకి, దివ్యమైనటువంటి తెల్లని గుర్రాలు. అదే సమయంలో అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తారనమాట చిత్రరథుని, నువ్వు గంధర్వుడివి, నీకు శాస్త్ర జ్ఞానం ఉంది, మేము ఇక్కడ వస్తున్నట్లయితే ఎందుకు మమ్మల్ని ఆపావు, నువ్వు ఏ కారణం చేత గంగానదిలోకి మమ్మల్ని ప్రవేశించకుండా ఆపావు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు చిత్రరథుడు చెప్తాడు, కొన్ని కారణాలు ఉన్నాయి దానికి, నేను ఊరికి ఆపలేదు. మొదటి కారణం వచ్చి నువ్వు ఏ ఆశ్రమానికి సంబంధించిన వ్యక్తి కాదు, నువ్వు అంటే గురుకుల నుంచి వచ్చేసారు వాళ్ళు, ద్రోణాచార్య దగ్గర నుంచి, అంటే బ్రహ్మచారి అంటే గురుకుల్లో ఉండాలి, ఇప్పుడు గురుకుల్లో లేడు అతను, గురుకుల నుంచి వచ్చేసాడు, గురుకుల నుంచి వస్తానంటేనే గృహస్థాశ్రమంలో ఉండాలి, ఇంతవరకు మ్యారేజ్ చేసుకోలేదు అతను, కాబట్టి గృహస్థ కాదు, బ్రహ్మచారి కాదు, ఏ ఆశ్రమానికి ఇంతవరకు మ్యారేజ్ కాలేదు వాళ్ళకి, పాండవులు కాబట్టి వివాహం కాలేదన్నమాట, కాబట్టి నువ్వు ఏ ఆశ్రమానికి నువ్వు సంబంధించిన వ్యక్తి కాదు. రెండోది వచ్చి మీరు ఇంత దూర ప్రయాణం చేసేటప్పుడు మీరేం చేయాలి, గురువు యొక్క అనుమతి తీసుకోవాలి, అదే సమయంలో ఒక సాధు మార్గనిర్దేశకంలో మీరు ప్రయాణం చేయాలి. గంగా నది కానీ దేని కానీ వచ్చినప్పుడు మీరు ఆ మార్గాన్ని నిర్దేశకంలో మీరు ప్రయాణం చేయడం లేదు. యాక్చువల్లీ తీర్థయాత్రలు చేయాలంటే ప్రయాణం చేయాలంటే దూర ప్రయాణము మన శాస్త్రాల యొక్క సూచనలు ఏమంటే మనము ఒంటిగా వెళ్ళడానికి లేదు, మన మనసు చెప్పినట్టు మనము వెళ్ళడానికి లేదు. చాలా మంది అట్లా చేస్తూ ఉంటారనమాట. ఇక మన ఇక్కడే కాదు, బయట కూడా కొంతమంది సాధువులు కావచ్చు, బ్రహ్మచారీస్ కావచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు మైండ్ కొంచెం దాని ఏమంటారు కొంచెం చలనం అయితే కన టక్కని బృందావన్ అంటారు, మాయాపూర్ అంటారు, ఎందుది అదేమి నైమిషారణం అంటారు, అడివేసి ఊరికే వాళ్ళకి సమయమే కేవలం, దానివల్ల ఉపయోగం లేదు. దామం మనకి లైక్ ప్రియవర్త మహారాజుకి బ్రహ్మదేవుడు చెప్తారన్నమాట ఒక సూచనని, ఓ ప్రియవర్త నీ మనసు అదుపులో లేకుండా నువ్వు ఒక అడవి నుంచి ఇంకొక అడవికి, ఆ అడవి నుంచి ఇంకొక అడవికి, ఆ అడవి నుంచి ఇంకొక అడవికి ఎన్ని అడవులైనా తిరుగు నువ్వు, ఉపయోగం లేదు అని చెప్తాడు. అట్లా మన మనసుని అదుపులో ఉంచుకోకుండా ఈ గుడి నుంచి ఇంకో గుడికి, ఈ తీర్థం నుంచి ఇంకో తీర్థానికి, ఈ ధామం నుంచి ఇంకో ధామానికి ఎంత తిరుగు నువ్వు వచ్చేవరకే ప్రశాంతంగానే. కాబట్టి ఇక్కడ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనం ఏదైనా ధర్మ క్షేత్రాలు కానీ పవిత్రమైనటువంటి తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు గురువు యొక్క అనుమతితో సాధు యొక్క మార్గనిర్దేశంలో వెళ్లాలని చెప్పి చెప్తున్నాయి. చిత్రరథుడు అదే చెప్తున్నాడు పాండవులకి, మీకు మార్గనిర్దేశకం లేడు కాబట్టి ఒక సాధువు నేను ఆవేశాను అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే సాధువుగానే ఉంటే మనల్ని కరెక్ట్ చేస్తారు అక్కడ ఆ స్థలం. ఈవెన్ చైతన్య మహాప్రభు ఆయన పర్మిషన్ తీసుకుని పోయాడు, భక్తులందరి దగ్గర పర్మిషన్ తీసుకుని బృందావనకి వెళ్ళాడు అనమాట. ఆయన అట్లా మానసికంగా పోలేదు అట్లంటే అట్లా. ఈవెన్ అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఒక వెనకని తీసుకెళ్లాడు, అక్కడ కూడా ఒక మార్గనిర్దేశం ఉన్నారు ఒక భక్తుడు ఆయనకి. ఒక బ్రాహ్మణుడు ద్వారకా మధురలో ఆయన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూపిస్తాడు అంతా కూడా. అట్లా మనం వచ్చి మన మనసు కోసం ఇట్లా పోవడానికి లేదు. ధామాలకు వెళ్ళాలంటే ధామం మనకు సంబంధించింది కాదు, భగవంతునికి సంబంధించింది. భగవంతునికి సంబంధించింది అయినప్పుడు మనం భగవంతుడు ఏం చెప్పాడో ఆ విధంగానే పోవాలి. మనం ఇష్టం వచ్చినట్టు పోవడానికి లేదు. ధామం వచ్చి పూర్తిగా భగవంతునికి సంబంధించింది. భగవంతుని యొక్క ధామం అనేది ఆయనకు సంబంధించింది. ఆయన ఏ విధంగా కోరుకున్నాడో ఆ విధంగానే మనం పోవాలి. కానీ మన ఇష్టం వచ్చిన దానికి పోవడానికి లేదు. ఒక సాధు యొక్క అనుజ్ఞలో గురువు యొక్క అనుమతితో మన ధామానికి వెళ్ళాలన్నమాట. రూపగోస్వామి జీవగోస్వామిని బ్యాన్ చేస్తాడు బృందావనం నుంచి, నీకు బృందావనంలో ఉండడానికి అనుమతి లేదు పో అని చెప్పేస్తాడు. ఒక విషయంలో ఆయన ఒక తాత్వికంతో వాదన దిగుతాడనమాట. అది కూడా ఆయన కోసం కాదు, రూపగోస్వామి కోసం. అల్లీల మళ్ళీ ఇంకోసారి నీకు వివరిస్తాను పూర్తిగా. అంటే ఈ అహంకారం ఉండేటువంటి వ్యక్తి బృందావనంలో ఉండడానికి లేదు అని రూపగోస్వామి ఆలోచన. ఈ యొక్క జీవగోస్వామిని బ్యాన్ చేస్తాడు, నువ్వు బృందావనం ఉండడం లేదు, పోయి ద్వారా మధురకి వెళ్ళిపో అని చెప్తాడనమాట. అంటే అంత ఇంపార్టెంట్ అనమాట మనం నియమాలను పాటించడం. ధామానికి వెళ్ళడం అనేది ఊరికే వెళ్ళిపోయేది కాదు, మనం దానికి మంచి అవగాహనతో వెళ్ళాలి. బెస్ట్ వచ్చి మనం గురువు యొక్క అనుమతితోనే మనం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కానీ. కాబట్టి ఇక్కడ చిత్రరథుడు ఆ సూచన చెప్తున్నాడు, మీరు ఇంత దూరం వెళ్తున్నారు, తీర్థయాత్రలు వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, సాధువు లేడంటే అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, మీరే సూచించండి, ఎవరన్నా మేము గురువుగా స్వీకరిస్తామంటే జిమ్మెవాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడనమాట, ఒక ఋషి పక్కనే ఉంటాడు ఆయన ఆశ్రమం, ఆయన మీరు మీ గురువుగా స్వీకరించని చెప్పి చెప్తే ఆయన దేమవాన్ని వీళ్ళు గురువుగా స్వీకరిస్తారు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మొదటి శ్లోకంలోనే ఎన్నో శుభ సూచకాలు ఉన్నాయి. దేవదేవుడు ఉన్నాడు రథం మీద, దివ్యమైనటువంటి గుర్రాలున్నాయి, దివ్యమైనటువంటి రథం ఉంది, అక్షర తుల్యమైనటువంటి ఈ యొక్క బాణాలున్నాయి. ఈ శుభసూచకాలంతా కూడా ఈ పాండవుల యొక్క విజయాన్ని సూచిస్తున్నాయి. తర్వాత ఇంకా మిగిలినటువంటి శ్లోకాలు మనం చూసినట్లయితే ఇక్కడ కృష్ణుడు ఇక పాంచజన్యమైనటువంటి శంఖాన్ని పూరించాడు, దేవదత్తమైన శంఖాన్ని అర్జునుడు పూజించాడు, ఈ యొక్క భోజన ప్రియమైనటువంటి వృకోధర భీముడు ఏం చేశాడు, పౌండ్రకమైనటువంటి శంఖాన్ని పూజించాడు. ఇక కృష్ణుడు సారీ భీమునికి వృకోధర అనేటువంటి పేరుందనమాట. వృకోధరుడు అంటే ఘనమైనటువంటి కార్యక్రమాలు చేసేవాడు, ఘనంగా భోజనం చేసేవాడు అని చెప్పి అర్థం అనమాట. అతను ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటాడు, బాగా గొప్ప కార్యక్రమాలు కూడా వృకోధరుడు అంటాడు. ఇప్పుడు భీముడు చాలా బాగా తింటాడు, అదే సమయంలో బాగా కూడా యుద్ధం కూడా చేస్తాడు. ప్రభుపాద గారు చెప్తున్నారు తన ప్రవచనంలో అదేవిధంగా భక్తులు ఏం చేయాలంట, బాగా ప్రసాదాన్ని తీసుకోవాలంట, బాగా పుస్తక వితరణ చేయాలంట, బాగా ప్రసాదం తీసుకుని బాగా నిద్రపోకూడదంట. ఇక్కడ భీముడు ఏం చేశాడు, ఆయన ఘనకార్యాలు చేస్తాడు మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ ఏకచక్రపురంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే చిత్రరథం తర్వాత నెక్స్ట్ వెళ్ళింది ఎక్కడికి వాళ్ళు, ఏకచక్రపురంకి వెళ్తారనమాట. చిత్రరథం లీలైపోతుంది, దాని తర్వాత బకాసురుని చంపుతారు, సారీ హిడింబాసురుని చంపుతారు. హిడింబాసురుని చంపిన తర్వాత ఏకచక్రపురానికి వెళ్తారనమాట. ఏకచక్రపురంలో వాళ్ళు నివసిస్తుంటారు ఒక బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో. ఒకరోజు ఆ బ్రాహ్మణుల కుటుంబ సభ్యులంతా కూర్చొని రోధిస్తూ ఉంటారు అనమాట, ఏడుస్తూ ఉంటారు. కుంతిదేవిలు అడుగుతుంది, ఎందుకు మీరు ఏడుస్తున్నారంటే, ఏం లేదు, ఇక్కడ ఒక రాక్షసుడు రెగ్యులర్ గా వచ్చేవాడు ఇక్కడికి, అందరిని తినేస్తూ ఉండేవాడు. మేము గ్రామస్తులంతా కలిసి ఒక ఒప్పందానికి వచ్చాము, ఆ రాక్షసునికి రోజు ఒక ఇంటిలో వాళ్ళు ఏం చేయాలి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి వాళ్ళు ఒక బండి నిండా ఆహారాన్ని, రెండు ఈ యొక్క దున్నపోతుల్ని, ఒక మనిషిని ఆహారంగా పంపిస్తామని చెప్పి ఒప్పందానికి వచ్చాము. అతను మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయడు, రోజు వంతుల వారిగా మేము పంపిస్తూ ఉన్నాము, ఒక బండి అన్నము, రెండు దున్నపోతులు, ఒక మనిషిని, ఈ రోజు మా వంతు వచ్చింది అని చెప్తానమాట. అప్పుడు కుంతిదేవి చెప్తుంది, చూడమ్మా నాకు 5 మంది పుత్రులు ఉన్నాడు, నేను ఒక పుత్రుని పంపించేస్తాను, మీరు ఏడవద్దండి అని చెప్పి చెప్తుంది అనమాట. కుంతిదేవి తెలుసు అనమాట ఈ పుత్రుడు ఏం చేస్తాడు అని చెప్పి. సరే, ఒకసారి ఏమవుతుందంటే, భీముడు పుట్టినప్పుడు కుంతిదేవి ఒక బండ మీద పెట్టి ఉంటుంది అనమాట అతన్ని. అతను డమ్మని కింద పడిపోతాడు, ఇంకో బండ మీద పడతాడు, ఏం భయపడిపోయేస్తుంది, ఏమైపోయినాడు ఏమో అని కింద వస్తే బండ పగిలిపోయి ఉంటుంది, అది పీసులు పీసులు అయిపోయి ఉంటుంది బండ. అంత శక్తివంతుడు అనమాట భీముడు. భీమునికి 10,000 ఏనుగుల బలం ఉంది. ఒక ఏనుగు బలం ఎంత తెలుసా మీకు? మీకు తెలవాలంటే మీరు ఎక్కడైనా జూ దగ్గరికి వెళ్ళండి, దాంతో తలతో తొండంతో తల కొట్టించుకోండి, మీ తలని తెలుస్తుంది. మన తలని తొండంతో కొడితే ఏమవుతుంది, అదే ఊరికి జస్ట్ గట్టి కొట్టినా గానీ, ఒక జస్ట్ ఒక 5% బలాన్ని మన తల మీద ఉపయోగించగాని మన తల ఏమవుతుంది, పీసులు పీసులు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ అంత బలం ఉంటుంది ఏనుగుకి. ఏనుగు బలం అంటే చాలా గజబలుడు అంటారు కదా, మీరు గజబలుడు, సింహబలుడు, గజబలుడు ఎక్కువ, సింహబలు కంటే కూడా గజబలం ఎక్కువ అనమాట. అటువంటి ఏనుగులు 10,000 ఏనుగుల బలము భీమునికి అనమాట. ఆయన జస్ట్ ఊరికి క్యాజువల్ గా మన మీద భుజం మీద చేసినా ఏమవుతుంది, భుజం ఎరిగిపోతుంది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట అతను, వెరీ పవర్ఫుల్, లెక్కే లేదనమాట అతనికి. ఒకసారి ఏం చేసాడు అంటే, ఈ బలాన్ని తట్టుకోలేక అతను ఈ అరణ్యవాసం ఉన్నప్పుడు అతను ఇట్లా కొట్టుకుంటూ పోయాడు, చెట్లంతా కూడా పీసులు పీసులు అయిపోయాయి చెట్లు, ఏదో ఇక్కడ ఉంటుంది కదా కదా, ఇట్లా పోయేవాడు అనమాట. చెట్లంతా కూడా పీసులు, ఎక్కడ సింహం కనిపిస్తే పట్టుకుని ఇసిరేసేసేవాడు, ఇట్లే పట్టుకునేది ఇసిరేసేది. ఒకసారి అరిచేవాడు అని గట్టిగా, ఈ పులులు సింహాలంతా అవి కూడా దుంకేటం అనమాట, అవి కూడా పెరవేసేసి కదా, వాటినంతా పట్టుకుని పీసులు పీసులు ఇసిరేసిపోయేవాడు అనమాట. ఎట్లా ధర్మరాజు కనుక్కున్నాడు అంటే, భీమసేనుడు ఎట్లా పోయినాడు దారిని, చెట్లు ఇరిగిపోయినట్టు అనమాట. ఎక్కడ చూసినా గానీ, ఎక్కడ చూసినా సింహాలు పుల్లు అంతా చిందరమందర చచ్చిపోయినది, దాన్ని ఎత్తుకుంటూ పోయాడు అనమాట. ఎవరు? ధర్మరాజు. ఒక్కోసారి ఎందుకంటే అతను వెళ్ళిపోతూ ఉంటాడు అడవిలో, ఒక్కోసారి కనుక్కునేదానికి ఇదే మార్గం. ఎక్కడంటే చెట్లు ఇట్లా పట్టుకొని ఇసేసేసేవాడు. బలము భయంకరమైన బలం అనమాట, భయంకరమైన బలం. తంతని ఎలిఫెంట్స్ అంటే ఇంకా అసలు పిండి చేసేవాడు. ఒక్కోసారి ఇది రాళ్ళని ఏం చేసేవాడు, పిండి చేసేవాడు. దుర్యోధన తలుచుకుంటే ఇంకా ఎక్కువైపోతుంది అనమాట అతని కోపము. తలుచుకునేది పిండి చేసేది, తలుచుకునేది పిండి చేసేది అనమాట అతను. ఒక్కోసారి ఆ ముక్కుల్లో నుంచి ఆ కన్నుల్లో నుంచి నిప్పులు వచ్చేదంట అతనికి కోపంతో. మన మామూలుగా కోపం వస్తే వాయు వస్తుంది కదా, హార్ట్ ఎయిర్, నిప్పులు వచ్చేదంట అగ్ని. అంత ఫెరోషియస్ అనమాట అతను, వెరీ ఫెరోషియస్ భీముడు. అట్లా ఈ కుంతిదేవి ఏం చేస్తే తెలుసు ఇతని గురించి, ఇతను ఎంత శక్తివంతుడని చెప్పి, సరే అతన్ని బండి కట్టి పంపిస్తుంది అనమాట. బండి నిండి ఆహారము, రెండు దున్నపోతులు, భీముని కూర్చొని పెట్టి ఇంట్లో కూడా ఫుల్ గా ఆహారం తినిపించి పంపిస్తారనమాట. సరే దారింటే ఏం చేస్తాడంటే, ఇతను తింటా పోతాడు అనమాట, ఇంట్లో నుంచి తింటా పోతాడు. బకాసురుడు ఉండేటువంటి ప్రదేశానికి భయం ఉంది, ఆ పర్వత ప్రదేశానికి. ఈ బండి మొత్తము ఖాళీ. ఈ బకాసురుడు అక్కడికి వచ్చి చూస్తే బండిలో ఏమీ లేదు. బకాసురుడికి చాలా కోపం వచ్చింది, ఏ ఫూల్ మురక, ఇంత లేట్ అయింది ఎందుకు వచ్చావు నువ్వు, ఎక్కడ ఆహారం అని చూస్తే ఏమి లేదు ఆహారం. రే నువ్వెంత రాసుకెళ్ళు, నువ్వు ఎంత మురుకుడు, ఆహారం నువ్వు తినేస్తావు అని చెప్పి తింటా వస్తాడు. చూస్తున్నాడు కూడా ఈ బకాసురుడు, చూస్తున్నాడు నీకు ఈరోజు నువ్వు మంచి కాలం లేదని చెప్పి బకాసురుడు ఏం చేస్తాడు, అక్కడి నుంచి చాలా కోపంతో ఒక పెద్ద రాయి తీసి ఇసిరేస్తారు భీముని మీద. భీముడు ఏం చేస్తారంటే, ఇంకా కొద్దిగా ఉంటుంది అక్కడ తినేది, అయిపోవాలి కదా, దాన్ని ఏం చేస్తారంటే ఆ రాయిని పట్టుకుని పక్కన వేసి మళ్ళీ తినడం ప్రారంభిస్తారనమాట. ఇంకా కోపం వచ్చేస్తుంది బకాసురునికి, ఇంకో పెద్ద చెట్టు తీసుకుంటారనమాట. అప్పుడు భీముడు పైకి లేచి ఆయన కూడా ఒక చెట్టు తీసుకుంటారనమాట. బకాసురుడు మామూలుగా పళ్ళు దొంకునేది ఎట్లంటే, వేప చెట్టుతో దొంకుంటాడు అతను. వేప పుల్ల మనం దొంకునేది, అతను వేప చెట్టు. చెట్టును మించుకొని దాన్ని బాగా నీట్గా వేర్లంతా తీసేసి దాంతో అంత పవర్ఫుల్ ఫీల్ అనమాట వాడు. ఆ వేప చెట్లతో దొంకునేవాడు అనమాట. అతనితో భయంకర యుద్ధం జరుగుతుందన్నమాట ఇద్దరికి. లాస్ట్ కి ఈ యుద్ధంలో ఏం చేస్తాడంటే, భీముడు అతన్ని చంపేసి ఒక ముద్ద చేసి ఒక చపాతి మధ్య చేస్తాడనమాట. మగం తట్టేస్తాడు అనమాట. ఇట్లా తట్టేసి అతన్ని నేలకు సమంగా సరిపోతాడు, అతను ఫినిష్ అయిపోతాడు అనమాట, చంపేస్తాడు. అంత ఫెరోసిస్ అనమాట, అంత ఘనకారాలు చేసినటువంటి, అందుకే వృకోదరుడు అని పేరు వచ్చింది దానికి. ఆహారం అదే విధంగా తింటాడు, అదే విధంగా ఆయన చేసేటువంటి పని కూడా ఆ విధంగా ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ యుధిష్ఠిర మహారాజు గురించి, తర్వాత ఈ ద్రౌపది తనయుల గురించి, వాళ్ళంతా కూడా ఏం చేశారు, ఈ శంఖారావాల్ని ఎవరు, యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని, నకులుడు సుఖవశ మణిపుష్కాలని, సహదేవుడు, తర్వాత కాశీరాజు, దృష్టంతుముడు, విరాటుడు, తర్వాత సాత్యకి, సాత్యకి వచ్చి వెరీ పవర్ఫుల్ కింగ్ అతను, సాత్యకి ఈక్వల్ టు కృష్ణ ఆల్మోస్ట్, అతన్ని ఎవరు జయించలేరు ఇంకా. సాత్యకి అతను వచ్చి యదువంశానికి సంబంధించిన వాడు, కృష్ణునికి చాలా దగ్గర బంధువు ఆయన, యదువంశానికి సంబంధించి యదువంశంలో ఉండేవాడు అందరూ కూడా అలా యుద్ధానికి, మెయిన్లీ సాత్యకి వచ్చాడు, యుధానుడు వచ్చాడు అనమాట, వీళ్ళిద్దరు వచ్చింది ఇక్కడికి యుద్ధానికి. సాత్యకి వెరీ పవర్ఫుల్ అతను, ఆల్మోస్ట్ కృష్ణార్జునుతో సమానం అనమాట, యుద్ధం చేసినారు, ఎవరు అతని ముందర నిలబడలేరు, ఫైర్ మాదిరి అనమాట, ఫైర్ ముందు ఎవరు నిలబడతారా, చాలా వెరీ వెరీ పవర్ఫుల్ వారియర్ అతను, మహారాజు అతను కూడా. మహాభారత యుద్ధంలో సాత్యకి ఇక కౌరవులు పాండవుల సైడ్ అయితే అర్జునుడితో సమానము, కృష్ణుడితో సమానమైన యుద్ధం చేసేవాడు అనమాట. వెరీ యంగ్ యువకుడు, అయితే వెరీ పవర్ఫుల్ నిప్పురవ మాదిరి అనమాట అతను. అతను కానీ వచ్చాడు యుద్ధం, ఎవరు నిలబడలేరు ఇంకా, కర్ణుడు కాదు కదా, భీష్ముడు కాని, కర్ణుడు కాని, అశ్వత్థామ కాని, కృపాచార్య ఎవరు నిలబడలేరు అనమాట. వెరీ పవర్ఫుల్ యోధుడు అనమాట సాత్యకి కూడా. వీళ్ళంతా ఏం చేశారంటే, వీళ్ళు ఎంతో గొప్పగా శంఖాలను పూరించారు. ఈ పూరించినప్పుడు ఏమైందంటే, ఇక్కడ ముఖ్యమైన విషయం, అక్కడ కౌరవులు పూరించినప్పుడు ఏమైంది, శంఖారావాల్ని గొప్ప శబ్దం వచ్చింది, భూమి ఆకాశాలంతా కూడా శబ్దం వచ్చింది. ఇక్కడ పూరించినప్పుడు ఏమైందంటే, ఇక్కడ చెప్తున్నారు ఈ శంఖధ్వనులు భూమి ఆకాశములను రెండిని కంపించుచు, అది ధృతరాష్ట్ర తన హృదయమును బద్దలు చేసును. వీళ్ళు శంఖారావాలు చేస్తే కౌరవులు చేసినప్పుడు శబ్దం వచ్చిందని చెప్పారు, బద్దలు చేసిందని చెప్పరా, కౌరవులు పూరించినప్పుడు పాండవుల యొక్క హృదయాలు బద్దలైందని చెప్పరా. ఇక్కడేం చెప్తున్నారు, వీళ్ళు శంఖారావాలతో ఏమైంది, వీళ్ళ హృదయము బద్దలైపోయింది, అప్పుడే ఫిల్ వాళ్ళు ఏమైపోయినారు, నిరుత్సాహం వచ్చేసింది వాళ్ళకి. ఇక్కడ ముఖ్యమైన విషయం అనమాట. ఇక్కడ ఎందుకు ఇట్లా అయిందంటే, కౌరవులు పూరించినప్పుడు పాండవులకేం ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ లేదు, హాట్లేమే బద్దలు కాదా, అయితే పాండవులు పూరిస్తే కౌరవుల యొక్క హృదయాలు ఏమైనాయి, ఎందుకంటే వీళ్ళు కృష్ణుని మీద వీళ్ళు ఆధారపడినారు. ఈ పాండవులు కృష్ణుడి మీద ఆధారపడినారు, భగవంతుడు రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. వీళ్ళ హృదయాలు పవిత్రమైనటువంటివి, వాళ్ళ హృదయాలు అపవిత్రమైనటువంటివి. కాబట్టి ఈ భయము, వీళ్ళు భయాన్ని చెందుతున్నారు. వీళ్ళు ఎవరైతే భయాన్ని చెందుతున్నారు, భౌతిక వ్యక్తి ఎప్పుడు భయంతోనే ఉంటాడు. ఎందుకు భయంతో ఉంటాడంటే, వాళ్ళకి హృదయం పవిత్రం కాదు, కృష్ణుని మీద ఆధారపడలేదు వాళ్ళు, వాళ్ళ సరెండర్ లేదు వాళ్ళకి. అందుకే బయట నువ్వు ఎంతన్నా ఉన్నాయి, వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు ఆస్తున్నాయి, ఎంతో పేరు ప్రతిష్టలున్నాయి, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంటారు, భయాన్ని, ఏ జంతువు అన్నా చూడు, ఏ పక్షి అన్నా చూడు, ఆహారం తినేటప్పుడు కానీ నిద్రపోయడం, ఎప్పుడు భయంతోనే ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు భగవంతుని మీద శరణాగతి అనేది లేదు. మనకు కూడా భయం ఉందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మనం ఇంకా భగవంతుని పూర్తిగా శరణాగతి పొందలేదు. పూర్తిగా బాగా శరణాగతి పొందాలంటే హరినామం చేయాలి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నామ సంకీర్తన చేస్తే మనకి హృదయం అనేది పవిత్రమవుతుంది. ఎప్పుడైతే అభయం యొక్క చరణాల మీద చేరుతాం మనం, భజ హురేమన శ్రీనందనందన అభయ చరణాల, పాండవులు భయపడలేదు ఇక్కడ, ఎందుకంటే కృష్ణుడు నమ్మకం వాళ్ళకి. ప్రహ్లాదు కూడా భయపడలేదు, ఎంత చేసినా నిప్పులు వేస్తేనే భయపడలేదు అతను. మనం చిన్న చిన్న విషయాలకే మనం భయపడుతూ ఉంటాం, చిన్న చిన్న ఎట్లా నా భవిష్యత్తు ఏమవుతుందేమో, నేను ముసలివాడు దేవుడు చూసుకుంటారేమో, నువ్వు ముసలివాడు దాకా ఉంటావో ఉండవు ఎవరు తెలుసు, మధ్యలో చచ్చిపోవచ్చు కదా. చాలా మంది బాగా ఉండేవాళ్ళు ముసలివాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఏం లేదు అక్కడ, అరే అవంతా మనం పట్టించుకో, కృష్ణ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. మనం ఒక గిఫ్ట్ ఎవరికైనా ఇచ్చామనుకో, మన ఫ్రెండే ఇచ్చామనుకో మన గిఫ్ట్, మనం చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. అట్లా మన జీవితాన్ని కృష్ణుడికి ఇచ్చినప్పుడు కృష్ణుడికి తెలుసు దాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలనేసి. బలిమహారాజు కృష్ణునికి తనను తాను అర్పించేశాడు, కృష్ణుడు చాలా బాగా చూసుకుంటున్నాడు, సుతలు అనేటువంటి లోకంలో ఉంచి ఆ యొక్క గిఫ్ట్ ని ఆయనే ఒక భటుడుగా ఉండి అక్కడ కాపలా కాస్తున్నాడు. కాబట్టి మనం పెద్ద విషయం కాదు, భగవంతుని మనం ఇప్పుడు కూడా భగవంతుని రక్షించాడు మనల్ని. ఇప్పుడు అరణ్యంలో ఎంతో మంది తిరుగుతున్నారు, చిన్న చిన్న పిల్లలు మనం చూడొచ్చు. మనం కానీ నేను చిన్నసార్లు వెళ్ళాను అనమాట, నరసారపేట నుంచి ఇట్లా మహానంది వెళ్ళేటప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ ఉంది అక్కడ, భయంకరమైన అడవి అది, ఈ మహానంది శ్రీశైలం ఫారెస్ట్ అది. అక్కడ చూస్తే చిన్న చిన్న పిల్లలు లేడీస్ ఈ అటవీ జాతి వాళ్ళు అంతా తిరుగుతూ చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు అక్కడ. వాళ్ళు మామూలుగా తమాషా అడవిలో తిరగడం ఉంటే ఏ జంతువున్నారు రావచ్చు, పుల్లు ఉన్నాయి అక్కడ, పుల్లు రోడ్లు కూడా ఉంటాయి, నైట్ టైం పంపించారు అక్కడ. అటువంటి ప్రదేశంలో వాళ్ళు క్షేమంగానే ఉన్నారు, ఎందుకంటే కృష్ణుడు వాళ్ళని రక్షించాలనుకుంటే ఎవరు వాళ్ళనే, చాలా మంది పాపము పెద్ద పెద్ద భవనాల్లో పెట్టి పెద్ద పెద్ద సెక్యూరిటీని సంత పెట్టి ఎన్నో రకాలైనటువంటి అనుచరులు, ఎన్నో రకాలైన డాక్టర్లు, ఎన్నో రకాలైన వసతులు, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద గన్మ్యాన్లు అంతా ఉంటారు, వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. దానికి ఎవరు కారణము? కాబట్టి కృష్ణుడు రక్షించాలంటే ఎవరు కానీ చంపలేరు, కృష్ణుడు చంపాలంటే ఎవరు కానీ రక్షించలేరు. రావణుణ్ణి కృష్ణుడు చంపాలనుకున్నాడు, బ్రహ్మ గాని శివుడు గాని ఎవరు కానీ రక్షించలేకపోయారు కదా. రావణాసుడు ఎవరు భక్తుడు? ఏమైనాడు రావణాసుడు? రక్షించారు ఎవరన్నా? నో, చచ్చిపోయినాడు అంతే. హిరణ్యకశిపుడు ఎవరు భక్తుడు? బ్రహ్మదేవుని భక్తుడు, బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. కృష్ణుడు చంపాలనుకున్నాడు, బతికాడా? ప్రహ్లాదుడు కృష్ణ భక్తుడు. రావణుడు చంపాలనుకున్నాడు, సారీ హిరణ్యకశిపుడు చంపాలనుకున్నాడు, చంపగలిగినాడా? మన ఎగ్జాంపుల్ చూడొచ్చు, కృష్ణుడు రక్షించాలంటే ఎవరు చంపలేరు, కృష్ణుడు చంపాలనుకుంటే ఎవరు, ఎవరు ఏ శక్తి కూడా రక్షించలేదు. కాబట్టి ఇక్కడ మనం భగవంతుని మీద ఈ యొక్క ఆధారపడడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి పాండవులు భగవంతుని మీద పూర్తిగా ఆధారపడినారు. కాబట్టి ఇప్పుడు ఈ థర్డ్ సెక్షన్ అనేది థర్డ్ బ్యాచ్. కాబట్టి ఎవరు కానీ ఇక్కడ పాండవులకు తెలుసు అనమాట, భగవంతుని మీద డిపెండ్ అయినారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఆ హృదయం అనేది అంత బద్దలు కాలేదనమాట. బట్ కౌరవులు వాళ్ళ భయాన్ని చెందుతున్నారు. తర్వాత ఇంకా ఫర్దర్ శ్లోకాస్కి వెళ్తే మనము ఇక్కడ ఈ అర్జునుడు ఏం చేస్తున్నాడు అంటే కృష్ణుని అచ్యుత అని చెప్పి సంబోధిస్తున్నాడు. అచ్యుత అంటే చ్యుతి లేనటువంటి వాడు. ఇక్కడ కృష్ణుడు ఆయన రథసారథిగా ఉన్నాడు. రథసారథి అంటే గనా చాలా తక్కువ పొజిషన్ అది. అంత మాత్రాన కృష్ణుడు దేవదేవతాన్నే కోల్పోలేదు. కృష్ణుడు యశోదమా దగ్గర ఉన్నప్పుడు చిన్నపిల్లవాడుగా, అదేవిధంగా గురుకులంలో సాందీప్ ముందు దగ్గర ఉన్నప్పుడు, అదేవిధంగా ఆయన ఈ యొక్క రుక్మిణిలో రుక్మిణి ద్వారకానాథుడిగా ఉన్నప్పుడు, ఇక్కడ రథసారథిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కృష్ణుడు దేవదేవుడే, ఆయన దేవదేవత్వాన్ని కోల్పోడు. ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు ఆజ్ఞాపించాడు, నువ్వు రథంలో ఉండు, నేను రథసారథిగా ఉంటానని చెప్పి ఆ ఆజ్ఞ ఏం చేస్తున్నాడు ఇక్కడ అర్జునుడు పాటిస్తున్నాడు అనమాట. కాబట్టి కృష్ణుడు ఎప్పుడు దేవాది దేవుడు, ఆయన ఎప్పుడు కూడా చ్యుతి కాదు. ఆయన రథసారథిగా ఉన్నా గానీ చ్యుతుడు కాదు. అందుకే ప్రభుపాదం గారు చెప్తున్నాడు, మనం కూడా ఏం చేయాలంటే అచ్యుతునికి శరణాగతి పొందాలన్నమాట. అచ్యుతికి శరణాగతి పొందినటువంటి స్థితి వచ్చి చిత్తశుతి. చిత అచ్యుత చిత, చిత అంటే పడిపోయినది, పడిపోవడం. ఎవరైతే అచ్యుతునికి శరణాగతి పొందరో వాళ్ళకి చిత్తులు అయిపోతారు, కింద పడిపోతారు అనమాట. కాబట్టి మనమంతా కూడా అచ్యుతునికి శరణాగతి, మనల్ని అచ్యుత గోత్రం అంటారు. మన గోత్రం ఎప్పుడైతే దీక్ష తీసుకుంటామో గోత్రం కూడా మారిపోతుంది. మన గోత్రం వచ్చి అక్షుత గోత్రం. అచ్యుతుడు అంటే చితులైనటువంటి వాడు కృష్ణుడు. ఆయనకు ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు కూడా చితులు కారనమాట, ఎప్పుడు అచ్యుతుడుగానే ఉంటారనమాట. ఇది ముఖ్యమైనటువంటి విషయాలు. తర్వాత ఇప్పుడు మీకు రీడింగ్ సమయం ఉంటుంది, దీన్ని బాగా చదవండి. తర్వాత బ్రెయిన్ స్టార్మింగ్ సెక్షన్ ఉంటుంది, తర్వాత ప్రజెంటేషన్స్ ఉంటాయి. దీనికైనా సంబంధించిన డౌట్స్ ఉన్నాయా? ఓకే, మధుగోపాల్ బాబు పేపర్స్ ఇస్తారు, జాగ్రత్తగా చదవండి, టైం వేస్ట్ చేయకుండా. ఓకే, నౌ 11:30 అయింది, 12:25 వరకు చదువుతాము, మళ్ళీ 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాం.